నువ్వు బ్రహ్మర్షివే, కానీ వశిష్ఠుడి స్థానం ఎలా కోరుతావు అంటాడు బ్రహ్మ. నాకు అది తెలియదు. బ్రహ్మర్షులు చాలా మంది ఉండొచ్చు, అందులో నెంబర్ వన్ విశ్వామిత్రుడు, నెంబర్ టూ వశిష్ఠుడు అంటే అప్పుడు నాకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ర్యాంకులో కూడా ఫస్ట్ ర్యాంక్ నాకే ఇవ్వవా అన్నట్ట. బ్రహ్మగారు చాలా తెలివి అనివాడు, అందుకే ఆయన బ్రహ్మ అన్నారు. ఆయన వెంటనే ఉన్నాడు, తెలుసా, వశిష్ఠుడికి నీకు ఇద్దరికి పోటీ వస్తే నువ్వే నెంబర్ వన్ ర్యాంకు పొందాలంటే, వశిష్ఠుడి కంటే నువ్వే గొప్ప బ్రహ్మర్షి నడిపించుకోవాలంటే నేను చెప్పిన పనులు చేసి పెడితే అప్పుడు నేను నువ్వే అగ్రగణ్యుడివి బ్రహ్మర్షులలో అని ఒక సర్టిఫికెట్ ఇస్తాను. నేను చెప్పిన మూడు పనులు చేస్తావంటే చేస్తాను, సృష్టికి ప్రతి సృష్టి చేసిన వాడిని నాకు వద లెక్క అన్నాడు ఆయన. ఈ అహంకారంతో దెబ్బతినేవాడు ఆయన ఎప్పటికప్పుడు. అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైన ఏమిటంటే ఆత్మస్థుతి పరనింద, తనను తాను పొగుడుకోవడం, అంత గొప్పవాడు లేడు అనుకోవడం, పరులను తిట్టడం. ఈ రెండు లేని మహాత్ములు మీరు ఒక్కడే కనబడతారు ఎదురుగుండ. సహజంగా లోకల్ నుంచి చూసి ప్రతివాడు తనను తాను పొగుడుకోకుండా ఎలా ఉంటాడండి, అసలు నా అంత గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేడండి, నా అంత గొప్ప డాక్టర్ లేడండి, నా వంటి పండితుడు లేడండి, అసలు ఈ గుడి అంతా నేనే కట్టించానండి, నేను లేకపోతే గుడి లేదండి అన్నవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ మానవ లక్షణం. ఇప్పుడు విశ్వామిత్రుడు కూడా నేను నిజంగా మహాతపస్యాలిని, సృష్టికి ప్రతి సృష్టి చేసిన వాడిని అనగానే అవన్నీ ఏం చేయక్కర్లేదు, నేను చెప్పిన మూడు పనులు చెయ్యి. అందులో ఒకటి ఏమిటి, సూర్యుణ్ణి నా దగ్గరికి తీసుకురావాలి, సూర్యుడి యొక్క రథంలో ఉన్నవాడిని ఆ రథం విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చేలా చెయ్యి. మళ్ళీ ఆ తర్వాత రెండో వాడు ఎవరు, అగస్త్య మహర్షి, అగస్త్యుణ్ణి నా దగ్గరికి తీసుకురా. ఆయన ఇప్పుడు ప్రస్తుతం దక్షిణంలో మలయ ద్వీపంలో ఉన్నాడు, అంటే ఇప్పుడు ప్రస్తుతం మలేషియా అన్నాం కదా, ఆ మలేషియాలో ఉన్నాడు ఆయన. పూర్వం మలయా అనేవారు, ఇప్పుడు అది మలేషియా అయింది. మలయ ఏషియా, మలయేషియా, మలేషియా అయింది. అవన్నీ మనమేనండి, మన అన్నీ లాగేశారు అందరూ. ఇక మూడవది ఆదిశేషుడు. ఆదిశేషుడు తన 1000 పడగల మీద నిరంతరం భూమిని మోస్తున్నాడు. భూమిని ఆయన విడిచిపెట్టేలా చేసి ఆదిశేషుడిని ఇక్కడికి తీసుకురా. ఈ ముగ్గురిని నా దగ్గరికి తీసుకొస్తే ఈ ప్రపంచంలో నిన్ను మించిన వాడు మరొకడు లేడు అంటాను. వెళ్ళు అనగానే, ఓహో సింతేనా, ఆదిశేషుణ్ణి, అగస్త్యుణ్ణి, సూర్యుణ్ణి, ముగ్గురిని ఉన్న చోట్లోంచి కదిల్చి నీ దగ్గరికి తీసుకొస్తే నన్ను వశిష్ఠుడి కంటే నువ్వు విశిష్ఠుడు అంటావు అంతే కదా అన్నాడు విశ్వామిత్రుడు. అవునండి అన్నాడు ఆయన. వెంటనే ఆయన బయలుదేరాడు, ముందు సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళాడు. సూర్యభగవానుడా, నాతో పాటు రావాలి నువ్వు బ్రహ్మలోకాలు కనగానే, నీ మాట కాదంటానో వస్తాను, కానీ నేను 24 గంటలు ఈ రథంలో కూర్చుని లోక సంచారం చేయకపోతే ఒక చోట పగలు, ఒక చోట రాత్రి ఉండవు, ప్రజలకి కాంతి ఉండదు, లోకాలు నాశనం అవుతాయి, అందుకే నిరంతరం రథం విడిచిపెట్టకుండా తిరగమని నన్ను విష్ణు ఆజ్ఞాపించాడు అన్నాడు ఆయన. నీ బదులు వేరే సూర్యుడిని అందులో పెడతానులే, ఆ మాత్రం కొత్త సూర్యుడిని సృష్టించలేనా, నువ్వు బయటికి రా అన్నట్టు. ఈయన బయటికి రాగానే ఆ రథం అంతా కటిక చీకటి అయింది, దాంతో లోకాలన్నీ చీకట్లతో నిండిపోయాయి. అప్పుడు విశ్వామిత్రుడు ఎంతో కష్టపడి ఇంకో సూర్యుడిని సృష్టించి రథంలో కూర్చోబెట్టాడు. కానీ కొత్త సూర్యుడు ఈ పాత సూర్యుడు అంత కాంతి లేకుండా ఉందంట. పాడైపోయిన ఇంటర్నెట్ మోడెం ఉంటుంది చూసారా, అందులో ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఉంటుంది కానీ పేరుకి అలాగే ఏమి కనపడదు అనగట. అలాగే డొక్కు ఇంటర్నెట్ లాగా, లేదా దాని అంటారా డిమ్గా ఉండేటటువంటి కరెంటు దీపంలాగా అయిపోయింది కొత్త సూర్యుడి యొక్క కాంతి. చూసావా, సూర్యుడు లేకపోతే ఆ రథం వెలవెలబోతుంది. సూర్యరశ్మి, సూర్యకాంతి సక్రమంగా ప్రసారం కాకపోతే లోకములు నశిస్తాయి. కాబట్టి నా బదులుగా నువ్వు ఇంకో సూర్యుడిని అందులో కూర్చోబెట్టగలిగితే నేను నీతో వస్తాను. ప్రస్తుతం నువ్వు అందులో కూర్చోబెట్టిన కొత్త గ్రహం నా గ్రహం నాకు మళ్ళీ ప్రకాశించటం లేదు అని ఆ పాత గ్రహంలో తాను యథాప్రకారంగా రథంలో కూర్చున్నాడు. కొత్తగా విశ్వామిత్రుడు సృష్టించినటువంటి సూర్యగ్రహాన్ని బయటికి తీసేసి తన స్థానంలో యథాస్థానంలో తను కూర్చున్నాడు. ఇదేంట్రా, నేను సృష్టికే ప్రతి సృష్టి చేశాను కానీ గ్రహాలను మాత్రం సృష్టించలేకపోతున్నాను అన్నమాట, సూర్యుడికి బదులుగా మరొక కొత్త గ్రహాన్ని సృష్టించలేకపోయాను, ఇంతేనా నా శక్తి అనుకున్నాడు ఆయన. బ్రహ్మర్షిని ఈ మాత్రం చేయలేకపోయాను అడుగుతున్న బాధపడి ఇప్పుడు ఏం చేశాడు, అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళాడు. అగస్త్యుడు దక్షిణ దిక్కులో ఉన్నాడు మలయంలో. ఆయన దగ్గరికి వెళ్ళి, అగస్త్య మహర్షి నాతో పాటు బ్రహ్మలోకానికి రాకూడదా అన్నట్ట. ఒక 1 సంవత్సర కాలం పాటు ఈ దక్షిణ దిక్కులో నన్ను కూర్చోమని ఆజ్ఞాపించాడు ఈశ్వరుడు. ఈ ఇక్కడ చిన్న విషయం చెప్పాలి, దక్షిణం దిక్కులో పల్లం వచ్చి మొత్తం భూమంతా మలయం వైపు ఒరిగిపోవడం మొదలుపెట్టింది. కారణం ఏమిటి అంటే కాశీలో ఈశ్వరుడు లేకుండా పోయాడు. కాశీలో ఈశ్వరుడు, మలయంలో కుమారస్వామి, ఈ ఇద్దరు ఉంటే భూమి బ్యాలెన్స్గా ఉండి భూకంపం రాకుండా ఉంటుంది. అందుకని అన్నపూర్ణ సమేతంగా విశ్వేశ్వరుడు కాశీలో మకాం పెట్టాడు. అప్పుడు కాశీ వైపు ఉత్తరం వైపున భూమి ఒరిగిపోకుండా ఉంది. ఇటు మలయం దగ్గర కుమారస్వామి ఉండేవాడు. ఎప్పటికి కూడా ఈసారి మీరు మలేషియా వెళితే అక్కడ పెద్ద కొండ ఉంటుంది, ఆ కొండ మీద కుమారస్వామి యొక్క నిలువెత్తు విగ్రహం ఉంటుంది. ఆ కొండంతా కుమారస్వామి వారి యొక్క కొండ. మలయం దగ్గర కుమారస్వామి, కాశీలో విశ్వేశ్వరుడు, ఇద్దరు చెరువు వైపు అక్కడ అలా కొలువై ఉన్నంతకాలం, విగ్రహ రూపాల్లో కొలువై ఉన్నంతకాలం భూమి అటు ఇటు బ్యాలెన్స్తో ఉంటుందట. ఒకవైపు ఒరిగిపోకుండా ఉంటుంది, భూకంపాలు రావు. ఇది నియమం, సృష్టి నియమం. ఇప్పుడు కుమారస్వామి, నేను ఒక సంవత్సర కాలం కాశీ వెళ్ళి ఈశ్వరుణ్ణి సేవిస్తాను, ఈ ఏడాది నేను మలయంలో లేకపోతే భూమి ఉత్తరం వైపు ఒరిగిపోకుండా ఉండేటట్లుగా చేసేవాడు నా అంతవరు ఉన్నవాడు ఎవరు అని శివుణ్ణి అడిగాడు. అప్పుడు శివుడు అన్నాడు, నువ్వు ఒక సంవత్సర కాలం కాశీలో ఉండాలనుకుంటే ఏది మలయాన్ని విడిచిపెట్టి నీ బదులుగా అగస్త్యుణ్ణి అక్కడ కూర్చోబెట్టు. అగస్త్యుడు కుమారస్వామి భక్తులు తెలుసుకో, మీకు స్వామి వల అంటారు దాన్ని. ఆ స్వామి వల దగ్గరికి వెళ్ళి అగస్త్యుడు కుమారస్వామిని సేవిస్తే కుమారుడికి ఉన్న శక్తులన్నీ అగస్త్యుడికి ఇచ్చాడు ఆయన. అందుకని అగస్త్యుడు కుమారుడికి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తిని పొందినవాడు అయ్యాడు. కాబట్టి కుమార, ఒక సంవత్సర కాలం నువ్వు కాశీలో ఉండాలంటే నీ బదులుగా నీ స్థానంలో అగస్త్యుడిని అట్టేపెట్టు. ఈ సంవత్సర కాలం అగస్త్యుడు అక్కడ నుంచి బెసకూడదు, కదలకూడదు. అలా కూర్చున్నవాడు కూర్చుంటే ఆ స్థానంలో కూర్చోవాలి. ఏడాది పాటు ఒకే చోట కూర్చోబెట్టి ఎవడు కూర్చుంటాడండి? గట్టిగా ఎయిర్ ఇండియా విమానంలో 15 గంటలు కూర్చుని ప్రయాణం చేస్తే అమ్మ బాబోయే అటు ఇటు కదలలేక తల ప్రాణం తప్పొస్తుంది దానికి. కింద కూర్చుని పురాణం వినమంటేనే ఈ గాలి ఇటు తిప్పుతాం. అటువంటిది ఏడాది పాటు ఒకే ఆసనం మీద కదలకుండా కూర్చోవాలట. అలా కూర్చునే ఓపిక, తిష్ట వేసే శక్తి అగస్త్యునికే ఉన్నాయి అని శివుడు అనగానే కుమారుడు అగస్త్యుని ప్రతిమలి, ఇది నా ఆసనం, నాలాగా నువ్వు దేవతా స్వరూపుడివి, ఈశ్వర భక్తుడివి, మీరు మిక్కిలి నాకు ప్రీతిపాత్రుడివి, ఈ ఆసనంలో ఒక ఏడాది పాటు కదలకుండా కూర్చో మానవ కాలమానం ప్రకారం. ఈ ఏడాదిలో నువ్వు కదిలేవా భూమి ఒకవైపు ఒరిగిపోతుంది, తర్వాత నీ ఇష్టం అనగా నీ ఆజ్ఞని పాటించి ఇక్కడే కూర్చుంటాను, కదలను అని ఆ మలేషియాలో కూర్చున్నట్టే. ఇంత చేసి ఆయన కూర్చుని ఒక నెలలాళ్ళే అయ్యింది. ఇంకా 11 నెలలు కూర్చోవాలి. అప్పటికాని కుమారస్వామి లాంగ్ లీవ్ విడిచిపెట్టి ఇక్కడికి రాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి, నువ్వు నాతో బ్రహ్మ దగ్గరికి రావాలయ్యా అన్నట్ట. నాకేం అభ్యంతరం, నువ్వు సాటి ఋషివి, వస్తాను, కానీ కుమారస్వామికి మాట ఇచ్చాను ఏడాది పాటు కదలను అని. ఇప్పటికి 1 నెల అయ్యింది, ఇంకా 11 నెలలు అయ్యాక అప్పుడు రమ్మంటే వస్తాను, ఈ లోపలికి కొడుకు నేను కదిలేనా, ఈ భూమి అంతా కాశీ వైపు ఒరిగిపోతుంది, కాశీలో ఉన్న ఇళ్ళన్నీ గంగలో కూలిపోతాయి, ప్రజలంతా ఇబ్బంది పడతారు. అందులో ఈ మధ్య రేపు సెప్టెంబర్లో చాలామంది కాశీ వద్దామని కూడా అనుకుంటున్నట్టు పద్మాగర్ గారితో. ఆ టైంకి కాశీ బాగుండాలి కదా అన్నాడు. అనగా, నువ్వు ఇక్కడ కూర్చుంటే భూమి బ్యాలెన్స్గా ఉంటుంది అంతే కదా, నువ్వు అంత బరువు ఉన్నవాడివి, భూమిని బరువు ఉండేటట్టు చెయ్యాలి, నీ బదులు ఇంకొకరిని ఏమన్నా కూర్చోబెడతా లేవా అన్నట్ట. నాయన నీకు పుణ్యం ఉంటుంది, నేను లేచానంటే భూమి తిరగబడుతుందిరా బాబు అంటే వినిపించుకోకుండా నీ బదులు ఇంకొక కొత్త అగస్త్యుడిని సృష్టిస్తాను అని తన తపశ్శక్తితో కాస్త పొట్టిగా పొట్టతో ఉన్న అగస్త్యుడి లాంటి వాడిని సృష్టించి నువ్వులే ఆ సీట్లో అని కొత్తవాడిని కూర్చోబెట్టగానే భూమి గిర్రం తిరిగిపోవడం మొదలెట్టింది. నేను చెప్పానా, నా స్థానాన్ని నేను తప్ప మరెవరూ భర్తీ చేయలేరు, ఇంకాసేపు ఆగి ఉంటే భూమి నాశనం అయ్యేది అని కొత్తవాడిని లేపి మళ్ళీ కూర్చున్నాడు అగస్త్యుడు. కూర్చోగానే భూమి తిరగడం, వంగిపోవడం, ఒరిగిపోవడం ఆగిపోయింది. అంటే అగస్త్యుడిని కూడా ఆయన తీసుకురాలేకపోయాడు. దీన్ని బట్టి అగస్త్యుని ఎంతవాడో ఆలోచించండి, కుమారస్వామి కూర్చునే ఆసనములో కూర్చుని భూమి అటు ఇటు ఒరిగిపోకుండా కాపాడే అంత తపశ్శక్తి కలిగిన వాడు ఆయన అగస్త్యుడు. అంటే ఆయనే సామాన్యుడు కాదు, ఈశ్వరుడు అంత బరువు ఉన్నవాట, కుమారుడు అంత బరువు ఉన్నవాట, నిష్ట కలిగిన వాట. ఒకటి కాదు, పురాణాల్లో ఆయన శక్తి గురించి వర్ణిస్తూ ఉంటే ఆహా ఎంత తపస్సు చేశాడని అనిపిస్తుంది. తపస్సు కంటే భక్తి గొప్పది, మనస్సు లగ్నం చేయడం గొప్పది. మన నోటితో మనం ఎక్కువసార్లు ఏదంటామో అది అయిపోతుంది. అందుకే అగస్త్యుడు ఒక గొప్ప నియమం పాటిస్తాడు, అగస్త్యుడి నోటి నుంచి ఎప్పుడు అపశబ్దము రాదు. ఉపాసకులు గుర్తుపెట్టుకోవలసింది, అగస్త్యుని ద్వారా తెలుసుకోవలసింది ఏమిటి, మన నోటితో అపశబ్దము రాకూడదు. ఏదన్నా పని చేస్తారా అంటే మనం ఎక్కడ చేస్తాం అంటే ఏదో జీవితంలో ఏం చేయలేదు. నాయన నువ్వు అమ్మవారి ఉపాసన చెయ్యి, నీకు అమ్మ దర్శనం ఇస్తుంది అంటే నేను చేయగలను అంటారా అండి? నాకు నిజంగా అమ్మ దర్శనం ఇస్తుంది అనకూడదట, మీరు చెప్పారు చేస్తానండి, అమ్మ దర్శనం ఇస్తుంది. ఎక్కువ మంది మానవులు బలహీనత ఏంటంటే, ఈ పని చేస్తా అంటే నేను ఎక్కడ చేస్తాను, నీ రోడ్డుతో ఏదంటే అవుతున్నావు అంటే ఆ నా మొహం అంటాడు. నిజంగా వాడు మొహమే అవుతుంది అక్కడ. ఈ దిక్కుమాల మొహం ఎలా ఉందో తెలియదు కదా, నా మొహం అంటే నీ మొహమే అవుతుంది. మనం ఎప్పుడు కూడా నోటితో అమంగళ శబ్దం పలకరాదు. శాస్త్ర కఠోర నియమం ఏమిటో తెలిసిన మీకు, మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని కావ్యాని ప్రథంతే. కావ్యములు ప్రారంభంలో శుభంతో మొదలెట్టి మధ్యలో శుభం చేసి చివరిలో శుభం పలికేవారు. అలాగే ఎప్పుడు మీ నోటితో ఏమనాలన్నమాట, శుభమే పలకండి, అశుభం పలకండి. ప్రయాణానికి బయలుదేరుతూ ట్రాఫిక్ జామ్ అయిపోతుందేమో అంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ పూట నేను గ్యారంటీగా 40 నిమిషాల్లో పెడతాను బయలుదేరండి, 40 నిమిషాల్లో పెడతారు. ఆ శక్తి మీకు క్రమక్రమంగా అరగా వస్తుంది. నాకు శివుడు కనపడతాడు కనపడతాడను, శివుడు కనపడతాడు. మనకేం కనపడతాడండి శివుడు అంటే, నీ జీవితంలో శివుడు కనపడతాడు, నీకు శవం పోయి శవమే మిగులుతుంది. ఇలాంటి స్నేహితులకు చాలామంది తగిలేరు. నాకు స్నేహితుడు ఉండేవాడు, ఇద్దరు కలిసి ఎంఏ చదువుకునే రోజుల్లో మనం ఎక్కడ బ్యాస్ అవుతామండి ఎంఏ నా మొహం అన్నాడు. మనం ఎక్కడ బ్యాస్ అవుతావు, నన్ను ఎందుకు కలుగుతావు, నువ్వు బ్యాస్ అవ్వకపోతే బ్యాస్ అవుతావు, నేను గ్యారంటీగా బ్యాస్ అవుతాను బాబు అనేవాళ్ళు. పైగా మనం ఎక్కడ బ్యాస్ అవుతాం అని మన్ను కూడా నన్ను కూడా వెళ్ళిపోవడం. ఈ అపశబ్దములు విడిచిపెట్టాలి. మానవుడికి భగవంతుడు గొప్ప శక్తి ఇచ్చాడు. పలకగా పలకగా మంగళము వాడన్న మాట నిజమయ్యేటటువంటి శక్తి మానవునికి పరమాత్ముడు ఇస్తాడట. అందరూ రోజు ఏం చేస్తారు, ఈరోజు నుంచి మీరు ప్రయాణానికి వెళ్ళండి, ఏమో లేట్ అయిపోతుందేమో, విమానం దొరకదేమో అనకండి, నేను ఖచ్చితంగా టైం కడతాను దొరుకుతానండి, దొరుకుతుంది. కనెక్టివ్ ఫ్లైట్ దొరుకుతుంది అనుకోండి, దొరుకుతుంది. నాకు దారిలో ఎక్కడైనా ఆహారం దొరుకుతుందని బయలుదేరండి, దొరుకుతుంది. 6 గంటలకల్లా పద్మాగర్ గారు ఉపన్యాసానికి గ్యారంటీగా వస్తానని బయలుదేరండి, 5 నిమిషాల ముందే వస్తారు. వాడు 6 గంటలు లేట్గా వస్తానేమోనండి అని ముందే అంటారనుకోండి, 6 గంటలు కదా, గంటలు లేట్ అవుతుంది. ఆ తర్వాత వీరి ఆకులు ఎత్తడానికి కూడా ఉపయోగం లేదు. ఇవన్నీ నియమాలు. అగస్త్యునికి అపార శక్తి వాక్శుద్ధి వల్ల వచ్చింది, అమంగళ శబ్దం పలకపోవటం వల్ల వచ్చింది. అందుకని ఎప్పుడు అగస్త్యుడి ద్వారా మనం తెలుసుకోవలసింది నోటితో శుభం పలుకుతాడు. చివరికి ఆ కొత్త ఆయన తీసి మళ్ళీ అగస్త్యుడు అందులోనే కూర్చున్నాడు కుర్చీలో. సూర్యుడిని తేలేకపోయాడు విశ్వామిత్రుడు, అగస్త్యుడిని కదల్చలేకపోయాడు విశ్వామిత్రుడు, ఇంకా చివరిగా ఆదిశేషుణ్ణైనా కదిలిద్దాం అనుకున్నట్ట. అనుకుని పాతాళానికి వెళ్ళి వేలి పడగల మీద భూమిని నిరంతరం మోస్తున్నటువంటి ఆదిశేషుడి దగ్గరికి వెళ్ళి, శేష కాసేపు ఆ భూమిని పక్కకు వదిలిపెట్టి నాతో పాటు బ్రహ్మలోకానికి రావా అంటే, ఇది హరి యొక్క ఆజ్ఞ, నిరంతరం ఈ సహస్ర భణముల మీద భూమిని మోయవలసిందే, నేను భూమిని విడిచిపెట్టానంటే భూమి సముద్రంలో కలిసిపోయి నాశనం అయిపోతుంది, హిరణ్యాక్షుడి కాలంలో సముద్రంలో కలిసినట్టుగా భూమి సముద్రంలో కలిస్తే ఈ సృష్టి అంతా నాశనం అయిపోతుంది, కాబట్టి నేను భూమిని పడగల మీద నుంచి విడిచిపెట్టాలంటే ఇంకొక ఆదిశేషుడు ఎవరినైనా ఇక్కడ అట్టే పెట్టు అన్నట్ట. అప్పుడైనా నీ పడగల మీద ఉన్న భూమిని పక్కకి తోసి అది రసాతలానికి పోకుండా సముద్రంలో కలిసిపోకుండా నా తపశ్శక్తితో నిలబెడతాను అన్నాడు. పాపం ఆదిశేషుడు అంటే పడగల మీద ఉన్న భూమిని పక్కకు పెట్టాడు. వెంటనే భూమి రసాతలంలోకి కుంగిపోవడం మొదలుపెట్టింది, సముద్రంలో కలిసిపోతుంటే ఈయన తన మంత్రజలం తీసి కమండలంలో వచ్చి, ఆగు స్తంభయ స్తంభయ అన్నట్టు, ఏం స్తంభయ, అది స్తంభం కంటే కదా దిగిపోవడం మొదలుపెట్టింది. దాంతో ఆదిశేషుడు మహావేగంగా వచ్చి మళ్ళీ వేయి పడగల మీద దాన్ని పైకెత్తాడు. ఈ కాసేపట్లోనే భూకంపాలు వచ్చి 200,000 లక్షల మంది యొక్క కొంపలన్నీ పోయి సర్వనాశనం అయిపోయింది భూములు. శకను ఆదిశేషుడు భూమిని విడిచిపెడితే భూమి మీద ఎంతోమంది నశించిపోతారు. అప్పుడైనా విశ్వామిత్ర, నీ క్షణికోద్రేకం వల్ల ఎంత జన నష్టం జరిగిందో చూసావా, శక్తి లేనివాడు ఇలాంటి పనులు గురుకోకూడదు. నీకు భూమిని ఆదిశేషుడి పడగల మీద ఉన్న దానిని ఆదిశేషుడి పడగల మీద తిరుగుతున్నట్టుగా తిప్పే శక్తి లేనప్పుడు వదలమని చెప్పకూడదు. తేరా నేను వదిలాను, దానివల్ల సృష్టి కొంత నశించింది, ఇది బ్రహ్మగారికి ఎంత బాధ కలిగిస్తుందో తెలుసా అంటే, ఏం చేయనండి, నా తపశ్శక్తి గొప్పది అనుకున్నాను, ఇంతే నా బతుకని ఇప్పుడు అర్థమైంది అని తెల్లమోహంతో బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవా నీవు చెప్పినట్టే అగస్త్యుణ్ణి కానీ సూర్యుణ్ణి కానీ ఆదిశేషుణ్ణి కానీ ఇక్కడికి తేలేకపోయాను, నేనేదో గొప్ప తపశ్శక్తి కలిగిన వాడిని అనుకున్నాను, నా తపశ్శక్తి కేవలం బ్రహ్మర్షి అని పిలిపించుకోవడానికే పనికి వచ్చింది, మహాకార్యములు చేయడానికి పనికిరాదు అన్నట్ట.
సరే ఇప్పుడు నువ్వు నేను చేయబోయే పని చూడు, ఆ తర్వాత నీవే నీ రోటితో ఏమంటావో అను అని వెంటనే వశిష్ఠుడు పిలిచాడు. నాయనా బ్రహ్మర్షి వశిష్ఠ రా అనగాని వశిష్ఠుడు వచ్చాడు. ముహూర్త కాలంలో సూర్యుణ్ణి అగస్త్యుణ్ణి ఆదిశేషుణ్ణి ఇక్కడికి తీసుకురా అన్నట. వెంటనే వశిష్ఠుడు మహావేగంగా బయలుదేరాడు, సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. సూర్య నువ్వు రథంలోంచి పక్కన తప్పుకోగానే తప్పుకోగానే తన మెడలో ఉన్న ఒక రుద్రాక్ష పూస తీసి అందులో పెట్టాడు. ఈ రుద్రాక్ష పూస ఇందాక సూర్యుడి కంటే ఇంకా తలతల వెలిగిపోవడం మొదలుపెట్టింది. ఒక రుద్రాక్షతో మరొక సూర్యుడు సృష్టించి సూర్యుడి యొక్క ఆసనంలో కూర్చోబెట్టి సూర్యుడు బయటికి లాక్కొచ్చాడు. అక్కడి నుంచి సూర్యుడిని వెంట పెట్టుకుని అగస్త్యుని దగ్గరకు వచ్చాడు. అగస్త్య ఆసనం మీద నుంచి నువ్వులే అన్నట్ట. అగస్త్యునికి తెలుసు వశిష్ఠుడి శక్తి, అందుకే టక్కన ఆసనం మీద నుంచి రావగానే అందులో ఓరో రుద్రాక్ష పెట్టాడు. ఈ రుద్రాక్ష అచ్చం అగస్త్య మహర్షికి మళ్ళీ మారిపోయి ఆసనంలో కూర్చుంది. దాంతో భూమి ఎక్కడ అటు ఇటు బెసకలేదు. ఈ విధంగా అగస్త్యుణ్ణి సూర్యుడిని వెంట పెట్టుకుని పాతాళానికి వెళ్ళాడు. ఆదిశేషుణ్ణి నువ్వు లే అని ఆదిశేషుణ్ణి లేపి ఈ భూమి మీద ఇంత కమండల మంత్రజలం జల్లాడు. జల్లగానే భూమి ఆదిశేషుడి పడగల మీద ఎలా తిరుగుతోందో అలాగే తిరగడం మొదలు పెట్టిందట, ఎటు అటు కదలకుండా. అప్పుడు ఈ ముగ్గురిని తీసుకుని బ్రహ్మ దగ్గరకు వచ్చాడు. అప్పుడు బ్రహ్మ వశిష్ఠుడికి కేసి విశ్వామిత్రుడి కేసి ఈ వచ్చిన ముగ్గురు కేసి చూశాడు. ఆ తర్వాత విశ్వామిత్ర అన్నట్ట, ఏం మాట్లాడలేదు విశ్వామిత్ర అని అలా సైగ చేశాడు. ఇంకెందుకు సత్యన భావం చంపుతావు, సూర్యుడు అగస్త్యుడు ఆదిశేషుడు ఆయనతో వచ్చినప్పుడే నాకు అర్థమైంది ఆయన యొక్క తపశ్శక్తి. కాబట్టి ఈ ప్రపంచంలో ఎప్పటికీ నెంబర్ వన్ స్థానం అంటే ఆయనది. ఆ మహానుభావుడు నిజమైన బ్రహ్మర్షి. మేము తపస్సుతో శక్తులు సాధించిన అంతటి దివ్యశక్తి ఎప్పుడు సాధించలేమని అర్థమైంది అని వెంటనే వశిష్ఠునికి నమస్కరించి అప్పటి నుంచి దురాగ్రహం విడిచిపెట్టాడు. ఆయనకు అనుమానం చాలా కాలం, ఏం వశిష్ఠుడికి ఎందుకు ఇలా వస్తుంది ఈ తపశ్శక్తి? దానికి ఒకటే కారణం, ఇంద్రియ నిగ్రహం, వాక్ సంయమనం. వాక్కు చాలా గొప్పదండి అన్నిటికంటే. ఎప్పుడు విశ్వామిత్రుల క్షణికోద్రేకంలో తిట్టడాలు శాపాలు పెట్టడం చాలా తక్కువ, అసలు శాపం పెట్టడని కాదు కానీ విశ్వామిత్రుడికి ఉన్నంత క్రోధాదులు అవసత్వంతో మాట్లాడ్డాలు ఆయన దగ్గర లేవు. అందుకే మనుష్యులు ఎప్పుడు సంయములై మాట్లాడాలి. నేను మానవ కథ అని ఒక కావ్యం రాశానని చెప్పాను, అందులో 9వ కథ మాట సంపదల మూట. చాలా అద్భుతమైన కథలు అదొకటి అనమాట. వాగ్ధాముడు కాడే సమ్యక్ ధనికుడు, మత్కృపా ప్రయత జీవికి అసందిగ్ధముగా వచ్చు పాండితి, వాగ్ధనమనియతమయ్యైన వాడు నశించుం అని ఈ పద్యంతో లక్ష్మీదేవి ఒక యోగికి ఒక కథ చెప్పింది. జాగ్రత్తగా మాట్లాడటం ఉందే అది గొప్ప ధనం, వాక్కుని జాగ్రత్తగా మాట్లాడేవాడే గొప్ప ధనవంతుడు. నేను ఎవరినైనా భక్తితో ప్రేమతో కొలిచిన వాడిని చూశానంటే, అంటే అమ్మవారిని ఎవరైనా భక్తితో కొలిస్తే ఆవిడ అమ్మవారు వాడిని ప్రేమగా చూస్తుందిట. అమ్మవారు ప్రేమగా చూస్తే ఆ వ్యక్తి ఆ రోజు నుంచి చక్కని వాక్కు కలిగిన వాడు అవుతాడు. అపశబ్దములు పలకడు, ఎవరిని శపించడు, ఎవరితో తగాదాకి వెళ్ళాడు, అటువంటి వాడికి పాండిత్యం వస్తుంది. వాగ్ధనాన్ని అనియతం చేస్తే, అంటే నియమం లేకుండా పిచ్చివాగుడు వాగితే వాడు నశించు నశించిపోతాడు అని 9వ కథ. మీకు వీలుంటే పుస్తకం చదువుకోండి. ఇండియా వచ్చినప్పుడు అయితే కొనుక్కోవచ్చు, కానీ ఇక్కడ అయితే తేలేము. ఏదో మా శ్రీచరణ్ కోసం ఒక పుస్తకం అట్టే పెట్టాను, అన్ని పుస్తకాలు అయిపోయాయి. ఈ కథ క్లుప్తంగా చెబుతా వినండి. పూర్వం ఓ పల్లెటూళ్ళలో పశుపోషణం వ్యవసాయం వీటిని వృత్తిగా పెట్టుకున్న ఒక రైతు దంపతులు ఉన్నారు. ఆ రైతు దంపతులకి చాలా కాలం తర్వాత ఒక కొడుకు పుట్టాడు. వాడు చాలా అందంగా ఉన్నాడు, కానీ పుట్టుకతో మోగవాడయ్యాడు వాడు. మునునొక పల్లెయందు పశుపోషణమున్ కృషియును ప్రవృత్తిగా మిథునముగాంచెతను జాతుని చక్కని మేనివాని ఏ ఘనతర కిల్బిషాంబుధి విగాహితుడయ్యనో పూర్వజన్మమందున అతడీ భవంబునను నోరడవాయగవందెకుందునన్. పూర్వం ఒక పల్లెటూళ్ళలో పశుపోషణం వ్యవసాయం తమ వృత్తిగా జీవితం సాగించే ఇద్దరు రైతు దంపతులు ఉన్నారు. వారికి చక్కని అందమైన శరీరం కలిగిన ఓ సుందరాంగుడైన కొడుకు పుట్టాడు. ఏ పూర్వజన్మ పాపమో, ఏ జన్మలో ఏ మహాపాపం అనే సముద్రంలో ఉరిగాడో ఈ జన్మలో వాడికి నోరు లేకుండా పోయింది, మోగవాడయ్యాడు. వాళ్ళు ఏమనుకున్నారు, వీడు కుర్రాడు చూస్తే బంగారంలో ఉన్నాడు, మన్మధుడిలో ఉన్నాడు, కానీ నోరు లేదు. మూడేళ్ళు, నాలుగేళ్ళు, ఐదేళ్ళు వస్తున్నా వీడికి మాట రావట్లేదు. ఒక్కడే కొడుకు అనుకుని సంతోషిస్తున్న సమయంలో అశనిపాతంలా వీడు మోగవాడనే విషయం తెలిసింది. మనం ఏం చేసామో మన కర్మ ఏమిటో అని ఏడ్చారు. అలా రోజు రోజుకి వీడికి చదువు లేకపోవటం వల్ల, మాట లేకపోవటం వల్ల కూమిలిపోతూ ఉన్న సమయంలో వీడికి అంతకంతకీ వయస్సు పెరుగుతూ ఉండగా ఆ ఊళ్ళోకి పురాణం చెప్పటానికి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఒక యోగిని మాత. ఆవిడ ఎలా ఉందట, భువన భవన దీపం బోయనంజాలు మోమున్. ఆవిడ ముఖం ఈ భువనములనేటటువంటి భవనమునకు వెలుతురిచ్చే దీపంలో ఉందట. ఈ లోకాలన్నిటినీ వెలిగించేటటువంటి ఒక గొప్ప లైట్లో ఉంది, దీపంలో ఉందట ఆవిడ ముఖం. వివిధ నిగమ విద్యా వేదినా నొప్పు మోమున్, వేదముల యొక్క సారం ఆవిడ ముఖమా అన్నట్టుగా ఉంది. అంటే ఆవిడ మాట్లాడితే వేద సమ్మతమైన మాట మాట్లాడుతోంది, ఆవిడ ముఖంలో గొప్ప కాంతి ఉన్నది, శరీరం పగడాల కాంతితో ఉంది. అంటే బహుశా అమ్మవారు ఉపాసకురాలు కాబట్టి శరీరము నుంచి పవడప్పు కాంతులు వస్తున్నాయి. అటువంటి ఒక మహాత్మురాలు ఆ ఊళ్ళోకి వచ్చి దాదాపు ఆ ఊళ్ళో ఓ 30 రోజులు 40 రోజులు అమ్మవారి చరిత్ర ప్రవచనంగా చెప్పింది. ఆవిడ చాలా గొప్పది. ఆవిడ ఎవరి ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో వాళ్ళకి శుభాలు చేకూరుతున్నాయి అని ఈ రైతు దంపతులకి తెలిసింది. నేను క్లుప్తంగా 2 ముక్కలు చెబుతాను మీకు ఈ కథ అంతా. అప్పుడు వెంటనే వీళ్ళు తమ పిల్లవాడిని కూడా వెంట పెట్టుకుని ఏడుస్తూ ఆవిడ కాళ్ళు పట్టుకుని, తల్లి శ్రీ విద్యాస్వరూపిణి మమ్మల్ని కాపాడు, మాకు ఒక్కడే కొడుకు, ఈ దిక్మాలాడు ఏం కర్మమో కానీ మనిషి బాగానే బాగున్నాడు, కానీ నోట్లో మాటలేదు, మోగవాడు రక్షించు తల్లు అని ఏడ్చారు. అప్పుడు ఆవిడ ఒక క్షణం కళ్ళు మూసుకుని వాడి పూర్వజన్మ రహస్యం కనిపెట్టి, ఓ దంపతులారా, ఈ కుర్రవాడికి ఈ జన్మలో మాట రాకపోవడానికి ఒక కారణం ఉన్నది వినండి. వీడు పూర్వజన్మలో దక్షిణ గౌతమీ తీరంలో, దక్షిణ దేశంలో గౌతమీ తీరంలో పుట్టాడు. దక్షిణ దేశం అంటే మన తమిళ, ఆంధ్ర, కేరళ, కర్ణాటక 4 కూడా దక్షిణ దేశమనే పిలువబడతాయి. అందులో గౌతమీ తీరంలో, గోదావరి తీరంలో పూర్వజన్మలో వీడు అక్కడ పుట్టాడు. గోదావరి తీరంలో పుట్టిన వీడికి ఏదో సంస్కారం వల్ల పాండిత్యం వచ్చింది. కవిత్వం రాసేవాడు, చక్కగా మాట్లాడేవాడు, హాస్యంగా మాట్లాడేవాడు, చమత్కారంగా ఉపన్యాసాలు చెప్పేవాడు, 10 మంది ఇచ్చిన డబ్బులు తీసుకునేవాడు, బతికేవాడు. జనం 4 క్రమక్రమంగా వచ్చాక నా అంత గొప్పవాడు లేడని అహంకరించాట. ఇలా వీడు అహంకరించి అందరినీ తృణీకరిస్తున్న సమయంలో అదే గోదావరి తీరంలో ఇంకో కొత్త పండితుడు హఠాత్తుగా బయటకు వచ్చాడు. వీడు హఠాత్తుగా ఉపన్యాసాలు చెప్పడం మొదలెట్టాడు. ఈ జనాలందరూ ఆయన దగ్గరికి ఎక్కువ వెళ్ళడం మొదలెట్టారు, ఆయన తెగపోవడం మొదలెట్టారు. దాంతో వీడు గొళ్ళు మండిపోయింది. నేనేమో ఇంతకాలం ఉపన్యాసం చెప్పాను, నా దగ్గరికి జనాలు వస్తున్నారు అనుకున్నాను, యూట్యూబ్లో నాకు లైకులు కనపడుతున్నాయి, ఈ మధ్య నాకు లైకులు పోయి ఎడు వస్తున్నాయి, నాకు నిజ లైకులు, వాడికి లైకులు వస్తున్నాయి, కొత్త వాడు వెనకాల జనం పడుతున్నారంటే వీడు గొళ్ళు మండిపోయింది. అందుకని వాడి మీద కక్ష కట్టాడు. తనదు ఉపన్యాసములకు వినవచ్చడి జనము మెంట విరులగుటయు, సజ్జనుల జగబట్టును మిక్కిలి భక్తింజూచుటయున్ అసహ్యం బగుటన్. ఆ కొత్తగా వచ్చిన ఆయన పేరు మహేశభట్టు, వీడి పేరు హరిహరుడు. ఈ హరిహరుడు అనేవాడు జనాలు వినడానికి వచ్చేవాడు వీడి దగ్గరికి తగ్గారు. హరిహరుడు ఉపన్యాసాలకు వచ్చేవాడు క్రమంగా మింటి విరులయ్యారు. ఆకాశ పుష్పాలు, ఆకాశ పుష్పం అంటే ఏమీ లేదు, వీడికి జనం తగ్గారట. ఆ కొత్తగా వచ్చిన మహేష్ భట్టు గారి దగ్గరికి జనాలు ఎక్కువగా వెళ్ళేవారు, ఆయన తెగ పొగిడేవారు. దాంతో వీడు గొళ్ళు మండిపోయి ఆయన తెగ తెట్టడం మొదలెట్టాడు. ఒకరోజు ఆయన ఏం చేశాట, గౌతమీ స్నానము ఘన పుణ్యదం మంచు పలికెను మహేష భట్టు బుధుడు. గౌతమీ స్నానం చాలా మంచిది అన్నాడు మహేష భట్టు. దాంతో వీడు గొళ్ళు మండిపోయింది. ఆయన వ్యతిరేకంగా మాట్లాడాలి కదా, వ్యర్థమా స్నానము వలదంచు వచిగిల్చే గర్వోన్నతుడు హరిగర్వకు కవి. వేస్ట్, ఏ స్నానం చేస్తే పుణ్యం వస్తుందా, అందులో ఇసుక ఇసుక వస్తుందా అని తిట్టడం మొదలెట్టాడు ఆయన. మళ్ళీ ఒకరోజు ఆయన, గోవు చాలా మంచిది, మాతృదేవత కంటే గొప్పది, గోవు పూజ చేయండి అన్నాడు మహేష భట్టు. వద్దు ఒట్టి పశువు గోవుకి పూజ చేయొద్దు అన్నాడు ఈయన. ఇవన్నీ నేను రాసిన పద్యాలన్నమాట. 9వ కథలో లక్ష్మీదేవి నా చేత రాయించింది, మానవ కథలో చిట్ట చివరి కథ ఇది, మాట సంపదల మూట. ఇంకా అక్కడి నుంచి వీడి కసి కేవలం వల్ల ఏమైంది, ఆయనేమో స్నానం చేయండి రెదులు అంటే ఈయన వద్దనేవాడు, ఆయనేమో గోవును పూజించండి అంటే ఈయన వద్దనేవాడు, ఆయనేమో దేవతా విగ్రహాలకి పూజ చేయండి అంటే రాతి విగ్రహాలను పూజించడం వ్యర్థం అనేవాడు. ఇలా రోజు రోజుకి వ్యతిరేకంగా తిట్టి 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 అంతకంతకీ కసి పెరిగిపోయి కసితో ఏమైపోయిందట, ఈ విధినం మహేశ విభుదేంద్రుని నోటికి వచ్చినట్లు క్రోధావిల చిత్తుడై వదరియా హరికరుడు గుండెపోటునం తా విడిచని శరీరం పదం పడి నారక బాధలంది దుర్భావమునంది కర్మ పరిపాకము మీ గృహమందు చేర్పగ. ఈ విధంగా మహేశ భట్టును తిట్టి 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 ఆ ద్వేషంతో గుండెపోటు చచ్చిపోయాడు. మహానుభావులు తిట్టడం వల్ల, ఆత్మస్థుతి చేసుకోవడం వల్ల ఆ పాపం వల్ల ఏమైందిట, చచ్చి నరకానికి వెళ్ళి నారాయాత్ర పడి చివరికి మీ ఇంట్లో మోగవాడై పుట్టాడు. పూర్వజన్మలో మహాత్ముల్ని నోటికొచ్చినట్టు తిట్టడం వల్ల, ఈ గౌతమి స్నానాలు మొదలైన వాటిని విమర్శించడం వల్ల, గోవుని ఉట్టి పశువు అనడం వల్ల, దేవతా విగ్రహాలని రాతి ముక్కలు అనడం వల్ల, ఆ పాపం వల్ల ఈ జన్మలో మోగవాడయ్యాడు. వాడి కర్మ ఏమో మోగవాడిని చేసింది, మీకు ఒక కర్మ ఉంది కనుక ఈ కొడుకు పుట్టాడు. మీ ఇంట్లోనే ఎందుకు పుట్టాడు, మీకు కూడా ఉంది. మీ పూర్వజన్మలో మీ ఇంటికి ఒక విధవ స్త్రీ వచ్చింది, ఒక వైధవ్యం కలిగిన ఆవిడ, ఆవిడ పాప కొడుకు, ఆ కొడుకు మోగవాడు. మీరు వాడిని ఎంతో వేళపాడం చేసి, ఏ నీకు మొగుడు లేడు, ఉన్న కొడుకు కాస్త దౌర్భాగ్యుడి మొహం, వీడికి చదువు రాదు, నోరు లేదు, మోగవాడు అని ఆ మోగవాడిని వేళపాడం చేశారట. మేరల్ పూర్వభవమునందు ఒక కామిన్యాత్మదున్ మోక ఎవ్వారైనా వినలేని భాషలను నవ్వం చేసిరి, ఆ పాపమే ఘోరంబై ఇటువంటి పుత్రకుని మీకుంత ప్రసాదించే సంసారం వన్నది ఆత్మకర్మ ఫలమం వాక్యంబు నాలింపరే అంది ఆవిడ. మీరు పూర్వజన్మలో మోగవాడిని అవహేళన చేసి తిట్టారు, అందుకని ఏమైంది, ఈ దుర్మార్గుడు మోగవాడుగా మీ ఇంట్లో పుట్టడానికి గల కారణం మీరు మోగవాడిని ఏడిపించటం. అర్థమైందా, మీ పాపం ఇటువంటి కొడుకునిచ్చింది, వాడి పాపం వాడిని మోగవాడి చేసింది. ఇందులోంచి బయటపడటానికి సరస్వతీ కవచం అని ఒకటి ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మ సరస్వతీ కవచాన్ని లోకానికి అందించాడు. ఆది యుగంలో కృష్ణుడు ఇచ్చినటువంటి ఆ కవచం చెబుతాను అని కవచం చెప్పింది. అది చదవగానే ఆ కుర్రవాడు చక్కగా మాట్లాడాడు. అక్కడి నుంచి ఈ మీదటి ఎవరో ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగద్దని సలహా ఇచ్చి, ఒకవేళ ఎవళ్ళైనా పూర్వజన్మ పాపం వల్ల వాక్శుద్ధి లేకుండా పుట్టినా లేక మోగవాళ్ళైనా అటువంటి వాళ్ళని బాగు చేసే సరస్వతీ కవచం చదవండి అని అమ్మవారు చెప్పి వెళ్ళిపోయింది. ఇది క్లుప్తంగా కథా సారాంశం. పూర్తిగా మీరు ఆ పద్యాలు తాత్పర్యం కూడా నేనే రాశాను కనుక మీకు ఏమి శ్రమ లేకుండా హాయిగా చదువుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మనం ఏ జన్మలో అయినా వాక్శుద్ధి లేకుండా మహాత్ముల్ని నిందిస్తే దానివల్ల ఈ జన్మలో మన సాధన ఫలించదు. అగస్త్యుడి దగ్గర ఎప్పుడూ పరులను నిందించడం కానీ ఆత్మస్థుతి కానీ లేవు, శాస్త్రవాక్యములకు వ్యతిరేకంగా నడుచుకోవడం లేదు. అందుకే అగస్త్యుడు పిలిస్తే శివుడు పలికాడు, కుమారస్వామి పలికాడు, విష్ణుమూర్తికి వెంకటేశ్వరుడికి పెళ్ళయ్యాక 6 నెలలు ఆశ్రమించాడండి. పద్మావతి శ్రీనివాసులు పరిణయం అయ్యాక పూర్వకాలంలో క్షత్రియులకు నియమం ఉండే తెలుసుగా మీకు, అది పెళ్ళయిన 6 నెలల వరకు కొండలు ఎక్కకూడదట. అందుకని దారిలో అగస్త్య మహర్షి ఆశ్రమం దగ్గర శ్రీనివాస మంగాపురం దగ్గర ఉంటుందే, ఆ ఆశ్రమంలో ఉండి అప్పుడు కొండ ఎక్కారు వాడు. ఎక్కడి శ్రీనివాసుడు, ఎక్కడి పద్మావతి వాళ్ళని 6 నెలల పాటు తన ఆశ్రమంలో ఉంచుకోగలిగాడంటే వాడు ఎటువంటి వాడు అయి ఉంటాడు ఆలోచించండి. అగస్త్యుడండి, ఎవరైనా పిచ్చి పనులు చేస్తే తక్షణం శిక్షిస్తాడు ఆయన. పూర్వం ఇంద్రజుమ్రుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఈ ఇంద్రజుమ్ర మహారాజు గారు పరమ విష్ణు భక్తుడు. ఆయన తన భార్యల్ని తన భటుల్ని వెంట పెట్టుకుని మలయ పర్వతానికి వెళ్ళిపోయాడు. చెప్పేది మీకు మలేషియా అంటే ఆ రోజుల్లో మలయ పర్వతం, అక్కడికి వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళి, భార్యామణులారా నాకు ఇంక ఈ సంసారం మీద వ్యామోహం లేదు, హాయిగా నారాయణ నారాయణ అంటూ నారాయణుణ్ణి తలుచుకుని వైకుంఠానికి వెళ్ళాలనిపిస్తుంది, కాబట్టి సన్యాసం పుచ్చుకొని నేను మలయద్వీపానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసి వైకుంఠానికి వెళ్ళిపోతానని. కానీ భార్యలు అన్నారు, ఏమంటే ఇంతకాలం మీతో ఉన్నాం, మీరు లేకపోతే మేము ఉండలేము, మీరు ఎక్కడికైతే అక్కడికే మీరు కూడా మాకు వ్యసా ఇప్పించండి, దిక్మాలు విజిటర్ వేసా గారు గ్రీన్ కార్డు ఇప్పించేసి మీతో పాటు పట్టుకోండి, మేము మీతో తపస్సుకు వస్తాం అన్నారు. అందుకని ఈయన ఏం చేశాడు, సన్యాసం పుచ్చుకున్నవాడు భార్యలకు కూడా సన్యాసం ఇప్పించాడు. సంసారంలోకి తీసుకెళ్ళడం కష్టం కానీ సన్యాసం ఇప్పించడం పెద్ద కష్టం కాదుగా. అందుకని భార్యామణుల్ని కూడా సన్యాసంలో చేశాడు. ఇప్పుడు కొంతమంది భటులు వచ్చి, మహారాజా మీరు లేకపోతే మేము ఉండలేము, ఎంతకాలం మేము మీకు సేవ చేసాం, మీలాంటి మహానుభావులైన రాజుల పరిపాలనలో చల్లగా బతికాం, ఇప్పుడు మీరు లేకపోతే మేము ఉండలేము, మాకు కూడా సన్యాసం ఇప్పించి మీతో పట్టుకుపోండి అన్నారు. ఇప్పుడు రాజుగారికి పెద్ద సమస్య ఏంది, రాజుగారు సన్యాసం పుచ్చుకుంటే భార్యలు సన్యాసం పుచ్చుకుంటా ఉన్నారు, భటులు పుచ్చుకుంటా ఉన్నారు, ఆయనకి వాళ్ళందరి మీద అభిమానం కనుక అందరినీ వెంట పెట్టుకొని
మలయ పర్వతానికి వచ్చాడు. ఆయన ఓ బండరాతి మీద కూర్చుని ఓం నమో నారాయణ అనేవట ఓ పక్కన భార్యను మరో పక్కన భటులు కూర్చునేవారట. ఈ విధంగా మంది మార్పులతో తపస్సుకు వెళ్ళిన మహారాజు ఆయన. నిజానికి నేను నాలాంటి వాడు, నేను తపస్సు కడతానంటే రస్తారా హ్యాబే గురువు గారు, మీరు సన్యాస కూర్చున్న పర్లేదు, కావాలంటే మీకు బిజినెస్ క్లాస్లో టికెట్ ఇస్తాం కానీ మేము బిజీ అండి మేము రావండి అంటారు. అంటే అలా అంటారు అంటారు కానీ మీరు మహాత్ములు వస్తారులేండి.